డియర్ లిజనర్స్ అండ్ వీవర్స్, మరొక అద్భుతమైనటువంటి టాపిక్ ద్వారా ఈ విధంగా మీ ముందుకు వస్తూ ఉన్నందుకు మాకు చాలా సంతోషముగా ఉంది. ఈరోజుకి మన యొక్క అంశము సేవ్ వాటర్, నీటిని పొదుపు చేయటం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము, ప్రత్యేకంగా ఈ యొక్క సమ్మర్ సీజన్ లో, వేడి వాతావరణంలో. ఈ మధ్య కాలంలో నేను ఒక రిపోర్ట్ చదివాను, అందులో వాటరు ఎటువంటి ప్రాబ్లమ్ మనకి ఇవ్వబోతుందో, రాబోతున్న దినాలలో నీటిని గురించి ఏ విధమైన సమస్య మనం ఎదుర్కోబోతున్నామో అని ఒక సర్వే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను నేను చదివాను. కాబట్టి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటర్ను, అంటే నీటిని గిన మనము పొదుపు చేసుకోగనకపోయినట్లయితే భవిష్యత్తులో చాలా సమస్య, చాలా ఇబ్బందిని ఎదుర్కోవలసిన అవసరత రాబోతుంది. కాబట్టి కొన్ని విషయములను మా శ్రోతలను, వీవర్స్ను ఉద్దేశించి ఈ కార్యక్రమము ద్వారా ప్రాముఖ్యమైన సలహాలు మరియు అవసరమైనటువంటి విలువైనటువంటి సూత్రములను ఈ కార్యక్రమము ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సేవ్ వాటర్ అనే ఈ యొక్క టాపిక్ పైన ఈరోజు మనతో మాట్లాడబోవారు గౌరవనీయులు శ్రీ సంపత్ కుమార్ గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, బెంగళూర్. ఇక్కడ బెంగళూరులో ఉంటున్నటువంటి సెయింట్ పీటర్ తెలుగు చర్చిలో వీరు ఒక ముఖ్యమైనటువంటి సభ్యులలో ఒకరిగా ఉంటూ అనేక సందర్భాలలో మేము అందించేటటువంటి లైవ్ కార్యక్రమాలలో మేము ఎప్పుడు అడిగినా, తను ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా మేము చేసే ఈ యొక్క పరిచర్యలో తను కూడా సమయాన్ని కేటాయించుకొని మాతో పాలిభాగస్థుడవుతూ దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అద్భుత రీతిగా మరి కార్యక్రమాలను మాకు అందిస్తూ ఉన్నాడు. ఆ బ్రదర్ను బట్టి మేము దేవుణ్ణి స్తుతిస్తూ మా అందరి తరపున, మా సిబ్బంది డైరెక్టర్ తరపున మరియు మా వీవర్స్ అందరి తరపున, లిజనర్స్ అందరి తరపున సంపత్ కుమార్ గారికి ధన్యవాదాలు మరియు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. బ్రదర్, దిస్ ఇస్ యువర్ టైం, ఓవర్ టు యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ క్రిస్టఫర్ గారు. మరోసారి ఈ విధంగా ఫీబా ఇండియాను మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషకరం. మొదటగా దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన ఫీబా ఇండియా మేనేజ్మెంట్ కి కూడా నా ధన్యవాదాలు. చూస్తున్న ప్రేక్షకులు, వీక్షకులకు కూడా నా యొక్క తెలుపుతూ ఉన్నాను. సో ఈ రోజు అంశము నీటిని సేవ్ చేయడం ఎలా. అలాగా ఒక ముఖ్యమైన అంశం మీరు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సిచ్యువేషన్ కు, ఇప్పుడుండే పరిస్థితులకు ఎంతో మన వీక్షకులకు, శ్రోతలకు ఎంతో ఉపయోగకరమైన టాపిక్ అనిపించింది. ఎందుకంటే అందరం సమ్మర్ లో ఉన్నాము, నీటి చూస్తున్నాము, వాటర్ షార్టేజ్ చూస్తున్నాము, భవిష్యత్తులో ఇంకా ఘోరంగా ఉండబోతుంది అనేది కూడా సర్వేస్ చెప్తూ ఉన్నాయి, ఆ యొక్క గణాలు ఉన్నాయి. సో మనవంతు ప్రయత్నంగా మనం ఏం చేయగలము, దీని నుంచి ఎలా బయట అనే అంశాన్ని చూస్తాం. మొదటిగా నీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూస్తే మన ఎంత ఇంపార్టెంట్ విషయము ఒక మానవ యొక్క మనుగడలో అనేది తెలుస్తుంది. సో ఒక మనిషి ఆహారం లేకుండా దాదాపు 10 రోజుల పైన కూడా ఉండగలడు, వారి యొక్క ఏజ్ ని బట్టి ఇతరత్ర. కానీ అదే మనిషి నీరు లేకుండా 3 రోజులు కూడా జీవించలేడు. 3 రోజులు కూడా మనుగడ సాగించగలడు, కానీ నీరు లేకుంటే చాలా త్వరితగతన క్షీణ స్థితికి చేరుకుంటాడు. అంత మాత్రమే కాకుండా మనము ఒకవేళ చరిత్ర చూసినట్లయితే ఏ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే నాగరికతలు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందినాయి అనేది మనం చూస్తాం. కానివ్వండి, హిందు నాగరికత కానివ్వండి, ఓల్డ్ అండ్ ట్రెడిషన్ చూసాము. ఈ నాగరికతల ఉండే ప్రజలు కానీ వారి యొక్క జీవన విధానం మనం చూసినప్పుడు ఎక్కువగా అభివృద్ధి చెందినట్లు మనం చూస్తాం. అందుకే ఇంతకు ముందు అంతా కూడా ఎక్కువగా నదులు వాటి చుట్టుపక్కలనే ప్రజలు నివసించేవారు. సంచార జాతి అంటారు కదా, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కు వెళ్తూ ఉండేవాళ్ళు మనుషులు వెరీ అర్లీ ఇయర్స్ లో. ఆ విధంగా ఎక్కడైతే నదులు ఉన్నాయో అక్కడ సస్యశాలంగా వాటర్ ఉంటాయో, సో పంటలు పండటం కానివ్వండి, వారి యొక్క జంతువులు వాటికి సరైన పోషణ అందించడం కానీ జరుగుతుంది. అందుకోసమని ఎక్కడైతే నీరు సమృద్ధిగా పుష్కలంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది మనం చూస్తాం, అక్కడ ఆరోగ్యం అనేది మనం చూస్తాం, అక్కడ మనుషులు ఎంతో రిచ్ గా అంటే ఎంతో ఉన్నతంగా చూస్తాం. సో ఎప్పుడైతే దీనికి రివర్స్ లో ఎప్పుడైతే నీరు అనేది తగ్గిపోతుందో లేదా నీరు అనేది కలుషితం అయిపోతుందో, వాటర్ రిసోర్సెస్ అనేది తగ్గిపోతాయో, అక్కడ కరువు కాటకాలు అనేది రావడం చాలా సహజంగా జరుగుతుంది. అందుకోసమే నీరు అనేది మనిషి యొక్క మనుగడలో, మనిషి యొక్క ఎదుగుదలలో ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది మిగతా అన్నిటికంటే. దానికంటే ముందు ఒక మాట చెప్పాలనుకుంటా, దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చాడు మనుషులకు, ఏవి కూడా తక్కువ కాకుండా. మొత్తం యూనివర్స్ లో అంటే విశ్వంలో మనం అన్ని గ్రహాలు ఉపగ్రహాలు అన్ని చూసామంటే కేవలం భూమిలో మాత్రమే మనిషి జీవించేదానికి అనువైన వాతావరణం పెట్టి అక్కడ మనిషిని సృష్టించాడని చెప్పొచ్చు మనం. అంటే కావాలి, ఎంత నీరు కావాలి, ఎంత హైడ్రోజన్ కావాలి, ఎంత నైట్రోజన్ కావాలి, ఎంత హీట్ ఉండాలి ఈ యొక్క గ్రహానికి, ఇటువంటివన్నీ కూడా పక్కాగా చూసి క్యాల్కులేట్ చేసుకుని ఆయన దూరదృష్టితో ఎంతో జ్ఞానంతో కేవలం భూమిని మాత్రమే నివాస యోగ్యమైన స్థలంగా చేశాడు. ఆయన ఇచ్చినప్పుడు నీరు సమృద్ధిగా ఇచ్చాడు, నీరు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, తర్వాత ఆహార సంబంధమైనటువంటి అన్ని కూడా. ఎప్పుడైతే మనిషి నాగరికత అనే పరుగులో పడ్డాడో, ఎప్పుడైతే డెవలప్మెంట్ చేయాలి ఇంకా ఎదగాలి అనే ఆ తాపత్రయంతో మనిషి తనకు తానే నాశనం కొని తెచ్చుకుంటున్నాడని చెప్పొచ్చు, తనకు తానే ఉండే వనరులన్నీ పోగొట్టుకుంటున్నాడని చెప్పొచ్చు. అది నీరు కావచ్చు, గాలి కావచ్చు, ఇంకోటి కావచ్చు. దేవుడు సహజంగా ఇచ్చినోటి మన చేతులతో మనమే పోగొట్టుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత మనం బాధపడుతూ ఏడుస్తున్నాం, అయ్యో ప్రకృతి ఇలా అయిపోతుంది, ఎందుకు ఇవన్నీ అని చెప్పి. ఎప్పుడైతే మనం విలువ తెలుసుకుంటామో, మన మైండ్ లో దేవుడు ఏమిచ్చాడు, వనరులు సహజ వనరులు ఏమున్నాయి, వీటి ఆవశ్యకత ఏంటి, భావి తరాలకు ఇవి ఎలా ఉపయోగపడాలి, మనం ఏమిస్తున్నాం చేస్తున్నాము, ఇటువంటి ఆలోచనలు మనిషికి ఆలోచించడం మొదలు పెడితే మొదటగా ఒక డెసిషన్కి వస్తాడు. ఒక ఇది చేయాలి నేను, లేదంటే నా బాధ్యత ఇది సమాజంలో అనేది వస్తుంది. కొన్ని స్టాటిస్టిక్స్ మనం చూస్తాము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లేదంటే యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, లేదంటే వాటర్ ట్రిబ్యూట్స్ కానీ, ఇటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకందరికీ భూమి మొత్తం కూడా 75% అంటే 71% ఎగ్జాక్ట్ చెప్పాలంటే వాటర్ ఉంది. సో కేవలం 29 ల్యాండ్ ఉంది మొత్తం. ఆ 29% లో దాదాపు 98% వరకు సముద్రమే ఉంది, అంటే ఉప్పు నీళ్లే ఉంది, అంటే ఎందుకు పనికిరాని వాటరే ఉన్నాయి. కేవలం 1% మాత్రమే వాటర్ అనేది, తాగునీరు అనేది, లేదంటే సాగునీరు అనేది ఈ భూమికి అంతటికి ఉంది, ఉపయోగపడే నీరు. కానీ ఇయర్స్ ఆన్ ఇయర్స్ ఏమవుతుందంటే ఈ 1% వాటర్ కూడా తగ్గిపోతా ఉంది. ఒక సైడ్ పాపులేషన్ అర్త్ మీద పెరుగుతూ ఉంది, సో 500-700 ఇప్పుడు నియర్ బై 800 crores వచ్చేస్తుంది పాపులేషన్. కానీ ఒక్కొక్క భూగర్భ జలాలు అంతరిస్తూ పోతూ ఉన్నాయి. సో ఈ రెండిటికి ఎప్పుడైతే గ్యాప్ పెరుగుతుందో మానవుల యొక్క జీవనము చాలా దుర్భరంగా అవుతుంది. మనం రీసెంట్ గా న్యూస్ లో చూసాం, కేప్ టౌన్ అని ఒక సిటీ దక్షిణాఫ్రికాలో, చాలా వైరల్ అయింది. ఏమంటే అక్కడ భయంకరమైన వాటర్ క్రైసిస్ వచ్చేసింది, నీటి కొరత వచ్చేసి కనీసం ఒక క్యాన్ వాటర్ కూడా దొరకలేని పరిస్థితి అక్కడ వచ్చేసింది. మొత్తం సిటీ ఇన్స్టెంట్. సో అది ఒక కనువిప్పు మాదిరి అయింది ప్రపంచానికి. అంటే ఇలా కూడా మిగతా చోట్ల జరుగుతుంది అనేది వచ్చింది. ఇంత అంతవరకు మనిషి మన ఫోకస్ ఎట్లుందంటే బిల్డింగ్లు కట్టాలి, టెక్నాలజీ ఇన్నోవేషన్స్ డెవలప్మెంట్ ఇంకా ఏమేమో చేయాలి అనేది ఉండింది. కానీ దానివల్ల అట్ ది సేమ్ టైం మనం న్యాచురల్ రిసోర్సెస్ ను కాపాడుకుంటున్నామా, వాటికి ఏమన్నా హాని చేస్తున్నామా అనే ఆ థాట్ ప్రాసెస్ మనిషికి లేకుండా ఉంది. కానీ ఎప్పుడైతే జరుగుతున్నాయో, ఎప్పుడైతే ఈ యొక్క ఎన్జిఓస్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ రెగ్యులేటరీ కానివ్వండి వాన్ చేస్తూ వస్తున్నాయో, మనం రియల్ టైమ్ కేస్ స్టడీస్ చూస్తూ వస్తున్నామో, జనాలు గవర్నమెంట్స్ కూడా ముందు చూపు చూస్తున్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం చేయాలి. రీసెంట్ గా మనం బెంగళూరులో కూడా చూస్తున్నాం, హోల్ ఇండియాలో బెంగళూరు అనేది సిలికాన్ సిటీ, హార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఎక్కువ హైయెస్ట్ ఎకనామిక్ గ్రోత్ ఉండేది, ఎక్కువ ఇన్కమ్ లెవెల్స్ జనరేట్ చేసే వన్ ఆఫ్ ద సిటీ బెంగళూరు. కానీ అటువంటి బెంగళూరు అసలు మాటలతో చెప్పలేనంత భయంకరమైన నీటి కొరత చూస్తున్నాం. భూగర్భ జలాలన్నీ దాదాపు 30,000 పైసలకు బోర్వెల్స్ ఉంటే అందులో సగం 50% లో వాటర్ అనేది డ్రై అయిపోయింది. అంత మాత్రమే కాక ప్రజలకు నీరు దొరకట్లేదు, హోటల్స్ లో చూస్తే వాటర్ బంద్ చేశారు. ఈవెన్ రీసెంట్ గా నేను నిన్న మొన్న పేపర్స్ లో చూశాను, హోటల్స్ లో రసం సాంబార్ ఇటువంటి వాటి కూడా చేయడం బంద్ చేశారంట, ఎందుకంటే వాటర్ వాటికి ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పేసి బెంగళూరు సిటీలో వచ్చాయి. ఎందుకు వచ్చాయి అనేది మనం ఇంకా ఈ యొక్క డిస్కషన్ లో ముందు పోవడం అనేది చూస్తాము. ఒక బెంగళూరు సెంటర్ కాకుండా అయినా వరల్డ్ వైడ్ ఏం జరుగుతుంది, దేశం మన దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది చూస్తాం. వరల్డ్ పాపులేషన్ లో మన ఇండియా యొక్క పాపులేషన్ దాదాపు 16% ఉంది, 16%. కానీ మనకుండే నీటి వనరులు చూసుకుంటే 16% లేవు, 4% ఉన్నాయి నీటి వనరులు, అంటే దాదాపు 1/4 ఉన్నాయన్నమాట. సో పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, నీటి వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. మనం కొన్ని కొన్ని రాష్ట్రాలు చూసినప్పుడు లైక్ మహారాష్ట్ర కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, లేదంటే బీహార్ కానివ్వండి, ఇటుపక్క అప్పుడప్పుడు న్యూస్ లో చెప్తూ ఉంటారు, విలేజెస్ లో ముఖ్యంగా లేడీస్ ఆ యొక్క కుండ పెట్టుకుని లేదంటే బిందె పెట్టుకుని దాదాపు 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ పెట్టుకుంటూ ఎన్నో అవర్స్ జర్నీ చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఒక బిందె రెండు బిందెలు నీరు తెచ్చుకుంటున్నారు. చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఒక రాజస్థాన్ ఈ యొక్క మహారాష్ట్ర లేదా విలేజెస్ లేదంటే బీహార్ కే కాదు, అనేక ప్రాంతాలకి ఇది ఇంకా వచ్చే రోజుల్లో ఉంటుంది. స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే అట్ ప్రెసెంట్ దాదాపు 200 కోట్ల మంది నీటి లభ్యత లభించకుండా ఉన్నారు, అంటే త్రాగునీరు సరిగా అందక ఉన్నారు. ఇంకా వరల్డ్ దాదాపు 800 అనుకుంటే అందులో 50% అరౌండ్ 400 crores పీపుల్ వచ్చే రోజుల్లో ఎస్పెషలీ సమ్మర్ లో చాలా తీవ్రమైన నీటి కొరత అనుభవించబోతున్నారు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. ప్రపంచ దేశాలు కూడా దీని మీద ఆందోళన చెప్తూ ఉన్నారు. జరుగుతుంది అనేది మనం కారణాలు చూస్తాం. దానికి ముందు ఇంకా ఒక మనిషికి డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఒక మనిషికి, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఒక మనిషికి 50 నుంచి 100 లీటర్ల వరకు ప్రతిరోజు అవసరమవుతాయి వారి యొక్క తాగేదానికి లేదంటే వారి యొక్క దినచర్య ముగించేదానికి. సో ఇన్ని కోట్ల మంది పాపులేషన్ ఉండే కంట్రీలో ప్రతి మనిషికి 50 నుంచి 100 లీటర్ల వరకు నీరు అవసరం అంటే ఎన్ని లక్షల కోట్ల లీటర్లు కావాలనేది మనము ఆలోచించాలి. ఎస్పెషల్లీ పట్టణ లేదంటే జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఈ యొక్క నీటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అది కూడా వేసవి ప్రాంతాల్లో మరి ఎక్కువగా వస్తున్నాయి నీటి. సో దీనికి కారణాలు మనం విశ్లేషిస్తే గిన, అంటే మీరు నాకు టాపిక్ చెప్పిన తర్వాత నేను కొంచెం స్టడీ చేశాను, ఆన్లైన్ లో కానివ్వండి, కొన్ని బుక్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, అవి చూశాను. అసలు ఏంటి కారణాలు, ఎందుకు జరుగుతుంది? ఒకటి మామూలుగా మనకి ఎప్పుడు మాట్లాడుకునేది గ్లోబలైజేషన్, గ్లోబల్ వార్మింగ్. గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రతి చోట నుంచి ఎక్కడైతే డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందో ఎక్కువ జనాలు వచ్చి అక్కడే ఉంటున్నారు. సపోజ్ హైదరాబాద్ తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, చెన్నై తీసుకోండి, ముంబై తీసుకోండి, ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్ అక్కడ నుంచి అందరు కూడా వచ్చి ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సో అందరూ ఒకే ప్రాంతంలో ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా వారికి కావాల్సిన వనరులు చాలా ఎక్కువ అవసరమవుతాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రోడ్స్, ఇటువంటి బేసిక్ నీడ్స్ అన్ని చాలా అవసరమవుతాయి. ఎప్పుడైతే జనాలు అక్కడ బోర్వెల్స్ ఎక్కువ తవ్వాల్సిన అవసరం ఉంటుంది, నీటిని ఎక్కువ తీయాల్సిన వస్తుంది. ఈ బోర్వెల్స్ ఎక్కువ తవ్వుకుంటా పోయే కొద్దీ గ్రౌండ్ లో వాటర్ మనం తీస్తూ పోతూ ఉంటే వాటర్ అనేది షార్టేజ్ అవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్ బ్యాంక్స్కి వెళ్ళాం అనుకోండి, బ్యాంక్ లో మనం ఏమన్నా డిపాజిట్ చేస్తేనే మనం తిరిగి పొందగలం రుణం డబ్బులు. సో అట్లా లేకుండా మనము ఈ భూమికి లేదంటే నీరు పెరిగేదానికి మనం ఏమీ ప్రయత్నం చేయకుండా మనం ఎంతసేపు నీరు తీస్తూనే ఉన్నాం కానీ భూమికి ఇవ్వట్లేదు. సో అందుకోసమనే దాని వల్లనే భూమిలో ఉండాల్సిన నీరు అనేది, ఆ నిల్వలు అనేది తగ్గిపోతూ వస్తున్నాయి. సో అది ఒక రీజన్, జనసాంద్రత వల్ల పెరిగిపోతుంది, సెంట్రలైజ్ అవుతున్నారు అందరూ, అంటే గ్లోబలైజేషన్ వల్ల అందరూ ఒకే చోటికి వచ్చి పనిచేయడం వల్ల అవుతుంది. ఇంకోటి గ్లోబల్ వార్మింగ్ ఏమవుతుందంటే హీట్ అనేది సంవత్సరం పెరుగుతూ ఉంది. హీట్ అనేది ముందు ప్రోగ్రామ్స్ లో కూడా మనం చూసాం, చెట్లను నాటకపోవడము, ఎక్కువ కాంక్రీట్, తర్వాత పొల్యూషన్ అంటే కార్బానిక్ రిలేటెడ్ పొల్యూషన్స్ అనేవి ఎక్కువ అయిపోవడము, వీటన్నిటి వలన గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఎప్పుడైతే భూమి అనేది ఎక్కువ వేడవుతుందో దాని వల్ల కూడా నీటి వనరులు అనేది తగ్గిపోతూ వస్తున్నాయి. ఇంకోటి ఏమంటే ఓజోన్ లేయర్స్ సన్ లైట్ కూడా ఎక్కువ అవుతూ వస్తుంది. మనం ఇయర్ ఆన్ ఇయర్ చూస్తున్నామంటే ఒక సంవత్సరం ఉండే టెంపరేచర్ కు నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకవేళ టెంపరేచర్ పెరుగుతున్నా కూడా ఆ వేడి తత్వం అనేది, ఉడుకు అనేది పెరుగుతూ ఉంది, హ్యూమిడిటీ అనేది, దాని వల్ల కూడా వాటర్ లెవెల్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. ఇంకా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషల్లీ ఇన్ ద సిటీస్ లో ఇండ్లు కట్టుకోవాలనే తపన ఉండే యొక్క ఈ లేక్స్ లేదంటే ఆ సరస్సులు అనేటివి మనము కబ్జా చేసుకుని వాటిల్లో బిల్డింగ్స్ కట్టుకుంటా పోతున్నాం. ఇప్పుడు బెంగళూరులో ఎగ్జాంపుల్ చూసుకుంటే దాదాపు దీనికి ఇంకో పేరు ఏమంటే 1000 లేక్ సిటీ అనేవాళ్ళు బెంగళూరు ఇంతకు ముందు. అంటే ఈ లేక్స్ ఉన్నాయంట బెంగళూరులో, 1000 సరస్సులు ఉంటే ఎంత సస్యశ్యామలంగా ఉండే చూడండి. అప్పుడు ఇంతకుముందు ఇక్కడ చెట్లు, మంచి నీటి వనరులు ఉండేవి బెంగళూరులో. 1000 ఉండేది, 1000 పోయి, 500 పోయి, 200 పోయి, ఇప్పుడు ఎట్లుందంటే అట్లీస్ట్ 30 లోపలికే వచ్చేసినాయి లేక్స్. మిగతా లేక్స్ అని ఏమన్నాయి, హాకీ గ్రౌండ్స్ కట్టుకున్నారు గవర్నమెంట్, క్రికెట్ గ్రౌండ్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, తర్వాత అపార్ట్మెంట్స్ కట్టారు, పార్క్స్ కట్టారు, ఉండే లేక్స్ ఇవన్నీ కట్టుకుంటూ వచ్చాం. సో లేక్స్ ఉండడం ఉపయోగాలు అండి లేక్స్ వల్ల. ఒకటి, వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఫ్లడ్స్ అంటే వరదలు రాకుండా లేక్స్ ఆపుతాయి. రెండు వచ్చేసి, ఒకటి వరదలు ఆపుతాయి, రెండు కరువు కూడా తగ్గించేస్తాయి. వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది లేక్స్ ఉండడం. తర్వాత అందరూ ఒకే చోట ఉండాలి అని పెద్ద పెద్ద భవంతులు కట్టాలని చెప్పేసి ఉండే లేక్స్ అన్ని ఆక్యుపై చేసుకుని, ఒకటి గ్రీడీనెస్, మనిషికి ఉండే గ్రీడీనెస్ వలన ఆక్యుపై చేసుకుని ప్రకృతికి నాశనం చేస్తున్నాడు. కానీ ప్రకృతి రిటర్న్ ఇస్తుంది కదా గిఫ్ట్, మనకి ఇస్తుంది, కరువు ఇస్తుంది, వరదల రూపంలో ఇస్తుంది. మనం చెన్నైలో చూసాం ఒకసారి వరదలు, ఈవెన్ బెంగళూరులో కూడా లాస్ట్ ఇయర్ చూసాము హ్యూజ్ ఫ్లడ్స్. సో లేక్స్ అనేది ఆక్యుపై చేసేది ఇంకో కారణం అండి. అర్బనైజేషన్ చెప్పాను, గ్లోబలైజేషన్ చెప్పాను, గ్లోబల్ వార్మింగ్ చెప్పాను, తర్వాత వచ్చేసి ఇంకొక రీజన్ ఏమంటే చెట్లు ఎప్పుడైతే రోడ్స్ వైడనింగ్ కానివ్వండి, భవనాలు నిర్మించుకోవాలని చెట్లు కొట్టుకుంటా పోతున్నాము. కానీ కొట్టిన చెట్లను సరే ఏదో అవసరం కొద్దీ తీస్తున్నాం, మళ్ళీ చెట్లు నాటుతున్నారా, అన్ని చెట్లు నాటుతున్నారంటే లేదు. చెట్లు కొట్టేస్తున్నాము, బిల్డింగ్లు కట్టుకుంటున్నాము, రోడ్స్ చేసుకుంటున్నాము, కానీ ఎప్పుడైతే చెట్లు అనేవి లేవో ఆ వెదర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో సమతుల్యం అనేది దెబ్బతింటుంది, వర్షాలు అనేది తగ్గుతుంది. అది కూడా ఒక రీజన్, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది, చెట్లు తగ్గిపోతున్నాయంటే మనం సరైన చెట్లు పెంచడం లేదు, ఉండే చెట్లను కూడా తీసేస్తున్నాం. ఇంకోటి ఏమంటే 2 బోర్వెల్స్, ఎవరికి తగినట్టు వాళ్ళు బోర్వెల్స్ వేసుకుంటూ పోతున్నారు. 1000 లీటర్, 1000 ఫీట్, 2000 ఫీట్, 3000 ఫీట్ డెప్త్ వేసుకుని ఒక్కొక్క అపార్ట్మెంట్ కు 2-3 బోర్వెల్స్ ఇట్లా అందరు బోర్వెల్ వేయడం వల్ల కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో వాటర్ వస్తుంది. సో ఈ కారణాలన్నీ మనము చూడొచ్చు. ఇంకోటి ఏమంటే వ్యవసాయానికి కూడా ఎక్కువ నీరు వాడుతూ ఉంటారు, ఎస్పెషలీ చెరుకు కానివ్వండి లేదంటే వరి, ఇటువంటి వర్షాధారిత పంటలు, వీటికి నీరు చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. సో వీటన్ని నీరు యూజ్ చేస్తున్నాం. ఇంకోటి ఇంకోటి ఏమంటే, ఒకటి వచ్చేసి అగ్రికల్చర్ యూజ్ చేస్తున్నాం, ఇంకోటి థర్మల్ ఎనర్జీ అనేది కూడా గవర్నమెంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ థర్మల్ ఎనర్జీ చేయడం వల్ల కూడా వాటర్ అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. సో కారణాలని అసలు పరిష్కారం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, అంటే మన సైడ్ మనం ఏం చేయగలము అనేది మనం చూస్తే గిన ఒకటి వచ్చేసి గవర్నమెంట్ నుంచి కొన్ని ఉంటాయి. నేను గవర్నమెంట్ నుంచి కంటే ఇంకా ఏం చెప్తానంటే బాధ్యత. సో గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, చెక్ డ్యామ్స్ చేస్తారు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తారు, లేదంటే వాటర్ వేరే సోర్సెస్ నుంచి కొనుగోలు చేస్తారు, లేదంటే వారు ఓన్ గా బోర్వెల్స్ వేయడము, వాటర్ స్టోరేజ్ చేయడము, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తారు. సో ఏమంటే గవర్నమెంట్ కంటే ఎక్కువగా చేయాల్సిన బాధ్యత ఇండివిజువల్ పర్సన్స్ మీద ఉంది, వ్యక్తుల పైన ఉంది. వ్యక్తులు అసలు నేను చేయొచ్చు వాటర్ సేవ్ చేసేదానికి, లేదంటే వాటర్ ప్రొడ్యూస్ చేయడానికి, అప్పుడే కొంచెం బెటర్మెంట్ వస్తుంది. ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు దీని యొక్క కర్తవ్యంగా దీని యొక్క బాధ్యతగా తీసుకొని చేయాలి క్రిస్టోఫర్ గారు.
సో కొన్ని సూచనలు ఎట్లా హౌ టు సేవ్
నేను చెప్పబోతున్నాను.
చెప్పండి. యా యా చెప్పండి.
నేను చెప్తాను. ఇజ్రాయెల్ దేశం 1948 ఏర్పడింది. అక్కడ వాటర్ సోర్సెస్ జీరో, ఆల్మోస్ట్ ఆల్ నథింగ్ ఉండే. సో చాలా ఎడా. కానీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ వాట్ ఈస్ దేర్ కండిషన్ ఈస్ ప్రపంచంలోనే బెస్ట్ అగ్రికల్చర్ రికార్డ్ అంటే ఇజ్రాయెల్. సో ఎలా డెవలప్ అయింది ఇంతగా అంటే గిన మనం వాళ్ళ చూసామంటే మనకు కూడా అవి వాళ్ళు యూజ్ చేసిన పద్ధతులు ఉపయోగపడతాయి. ఒకటి వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేశారు వాళ్ళు అగ్రికల్చర్ లో. సో దానివల్ల వాటర్ సేవ్ అయింది. రెండోది వచ్చేసి ఎక్కడెక్కడైతే బోర్ వెల్స్ పాసిబుల్ అయ్యాయో అక్కడంతా వాళ్ళు చెక్ చేసి ప్రాపర్ అనాలిసిస్ చేసి టెక్నికల్ గా బోర్వెల్స్ క్రియేట్ చేశారు. సో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీయూజ్ ఆఫ్ ద వాటర్, అంటే రీసైకిల్ లీటర్ ఉందనుకోండి, ఒక లీటర్ వాటర్ బాటిల్ రావాలంటే దాదాపు 2 లీటర్స్ వాటర్ వేస్ట్కి వెళ్ళిపోతాయి. ఒక లీటర్ చేయాలంటే 2 లీటర్స్ వేస్ట్ వెళ్ళిపోతాయి. కానీ ఈ వేస్ట్ వెళ్ళిపోయేవి మనం మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. సో మొక్కలకి యూజ్ చేయొచ్చు, వాటిని క్లీనింగ్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఫ్లష్ లో యూజ్ చేయొచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ప్యూరిఫైయర్ కనెక్ట్ చేసేసి వేస్ట్ వాటర్ అట్లే వెళ్ళిపోతుంటాయి, డ్రైనేజ్ లైక్ వేస్ట్ అయిపోతాయి. సో చిన్న చిన్నవన్నీ మనం చేసుకుంటూ పోతున్నామంటే చాలా వాటర్ సేవ్ చేయొచ్చు. కమింగ్ టు ఇజ్రాయెల్, ఒకటి వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ లాంటి టెక్నికల్ థింగ్స్ యూజ్ చేశారు, రెండు వచ్చేసి వాటర్ రీసైక్లింగ్ వాటర్ యూజ్ చేశారు, థర్డ్ వచ్చేసి సీ వాటర్ ను వాళ్ళు కన్వర్ట్ చేసి శుద్ధ వాటర్ గా కన్వర్ట్ చేశారు, మంచి నీరుగా కన్వర్ట్ చేసి. సో ఇటువంటి పద్ధతులు ఫాలో అయ్యి అండ్ స్ట్రిక్ట్లీ దే ఆర్ వెరీ మచ్ స్ట్రిక్ట్ ఆన్ ద వాటర్ సేవింగ్. సో ఆ విధంగా వాళ్ళు చేసి ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అగ్రికల్చర్ లో కానీ వాటర్ రిసోర్సెస్ లో కానీ ఉంది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అటువంటి అంతగా డెవలప్మెంట్ అయింది. సో ఒక పక్క మనం కేప్ డౌన్ చూస్తున్నాము, ఒక పక్క ఇజ్రాయెల్ కూడా చూస్తున్నాము. రెండు మోడల్స్ మనం ఏది చూస్ చేసుకోవాలనేది గవర్నమెంట్స్ అండ్ ప్రజలు చూసుకోవచ్చు. ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇంకుడు గుంతలు లేదంటే రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది కూడా చేయొచ్చు.
ఇది కాస్త బాగా వివరించండి బ్రదర్, ఇంకుడు గుంతలు అవి ఎలా చేసుకోవాలనేది కొంచెం.
ఇండివిజువల్ కాదండి, ఎక్స్పర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే ఈవెన్ అగ్రికల్చర్ పీపుల్ కూడా, సపోజ్ వాళ్ళ ల్యాండ్ 1 ఎకర్ ఉంది అనుకోండి, ప్రతి పొలంలో ఇంకుడు గుంత అనేది పెట్టుకోవడము, ఒక 10% ల్యాండ్ దీనికి అలాట్ చేశారంటే చాలా ఉపయోగకరము, వాటర్ సోర్స్ అనేది ఆ ఏరియాలో చాలా పెరుగుతుంది అని చెప్తారు. సో ఈవెన్ ఇంట్లో కూడా ఇంకుడు గుంత ఎలా చేయాలనేది, ఒక 6 ఫీట్ అట్లా డెప్త్ తీసి ఒక వెల్ మాదిరి చేస్తారు, దాంట్లో కాంక్రీట్ తర్వాత జెడ్డి ఇట్లాంటి లేయర్స్ గా వేస్తారు, వేసి వాటర్ ను మన మిద్దె పైన పడే వర్షం నీటి అన్నిటికి తీసుకొచ్చి అక్కడ కనెక్ట్ చేస్తారు పైప్స్ ద్వారా. పైప్ పైన పడే తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉండే, ఇప్పుడు నేను చెప్పాను ప్యూరిఫైర్ గానీ ఇట్లాంటి వాటి, ఇవన్నీ
అంటే వర్షం నీరు ఆ ఇంకుడు గుంతలో పడే మాదిరి
గుంతలోకి పడుతుంది.
ఓకే,
ఇక్కడ బాటమ్ పాయింట్ ఏమంటే క్రిస్టోఫర్ గారు, వర్షాన్ని భూమిలోకి పంపించాలి.
ఓకే,
అది పాయింట్. అది పంపించే మాదిరి చేసి పంపిస్తూ ఉన్నాము. దానివల్ల ఏమవుతుందంటే కింద బోర్వెల్స్ రీఛార్జ్ అవుతాయి, బోర్వెల్స్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది.
ఎగ్జాక్ట్లీ,
మీరు వేస్ట్ గా మనం డ్రైనేజ్ లైక్ పంపించేదానికంటే ఇంకొకటి గుంతలుగా యూజ్ చేసుకోండి. ఇంకొకటి అడ్వాంటేజ్ ఉంది, నీటిని మనం ఫిల్టర్ చేసుకుని డే టు డే లైఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఒక విధానం, ఇంకొకటి గుంతలు రైన్ వాటర్ హార్వెస్టింగ్ లేదంటే రైన్ వాటర్ యూజ్ చేసేది చేసుకోండి. ఇంకోటి వచ్చేసి పిల్లలకు నేర్పించాలి మనం. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, బ్రష్ చేస్తూ ఉంటాము, ఎప్పుడైతే మనం ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటా వాటర్ ను కూడా ధనం వాడినట్లు వాడుకుంటూ పోతామో, సో దానివల్ల చాలా సేవ్ చేయొచ్చు. సో చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించి వాటర్ ఎలా సేవ్ చేయాలి, దానివల్ల ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఎంత మనం నేర్పించాలి, మనం కూడా వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. ఓకే, సో ఆ విధంగా వాటర్ ని సేవ్ చేయొచ్చు. ఇంకా చెట్లు నాటాలి, గవర్నమెంట్ కానీ ఇండివిజువల్ పీపుల్ కానీ చెట్లు ఎక్కువ నాటడం వల్ల కూడా వాటర్ రిసోర్సెస్ అనేది పెరుగుతుంది. తర్వాత రీసైక్లింగ్, ఇంతకుముందు చెప్పినట్లు అవి ఈవెన్ డ్రైనేజ్ లో సారీ ఫ్లషింగ్ వాటర్ తప్ప మిగతా అన్ని వాటర్ కూడా రీసైకిల్ చేయొచ్చు అని చెప్తారు శాస్త్రజ్ఞులు. అంటే ఏదో విధంగా డ్రింకింగ్ వాటర్ ఏం చెప్పరు, మన గార్డెనింగ్ యూజ్ చేసుకోవచ్చు, తర్వాత కిచెన్ ఎక్కడైనా యూజ్
చేసుకోవచ్చు,
యూజ్ చేసుకుంటే కదా దానివల్ల కూడా మనం చాలా వాటర్ సేవ్ చేస్తాం. ఇంకోటి వచ్చేసి వర్షాలు పడే టైంలో మనకు చాలా నీరు అనేది లభ్యమవుతుంది. సో వర్షాకాలంలో నేను కొన్ని కొన్ని కేస్ స్టడీస్ చూశాను, కొన్ని కొన్ని విలేజెస్ లో వాళ్ళు వర్షాకాలంలో ఏం చేస్తారంటే హోల్ ఇయర్ కు సరిపోయే నీరును ఆ ఇంకుడు గుంతల్లోనో చెరువుల్లోనో కందకాల్లోనో సేవ్ చేసుకుంటారు. సో ఒకసారి 3 నెలలు వర్షాలన్నీ సేవ్ చేసుకున్నారంటే మిగతా సంవత్సరం అంతా కూడా ఆ వాటర్ యూజ్ అవుతుంది. నేను ఇంకా కొంతమందిని చూశాను, ఎన్జిఓస్ ని చూశాను, వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఇంట్లో కూడా సంప్స్, పెద్ద పెద్ద సంపులు చేసుకుని వర్షాకాలంలో పడిన నీరంతా కూడా ఫిల్టర్ చేసి సంపులో స్టోర్ చేసుకుంటారు. అదే వాళ్ళకు హోల్ ఇయర్ అంతా యూజ్ అవుతుంది. సో నీరు అనేది పకడ్బందీగా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటామో సేవ్ చేసుకుంటామో అంతగా మన భావితరాలకు మనకు కూడా మంచిది, వర్షాకాలంలో సేవ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇండస్ట్రియల్ పర్పస్ పొల్యూషన్ చేసేది చాలా చోట్ల ఈ సరస్సుల్లో నదుల్లో కలవడం వల్ల నీరు పొల్యూట్ అయిపోతుంది, దానివల్ల కూడా వాటర్ స్కార్సిటీ వస్తూ ఉన్నది. సో ఎప్పుడైతే ఇక ఈ ఇండస్ట్రీస్ చాలా జాగ్రత్తగా వారి యొక్క వ్యర్థాలు నీళ్ళలో కలపకుండా ఉంటారో కూడా అది కూడా వన్ ఆఫ్ ది యూస్ఫుల్ థింగ్ ఫర్ దిస్. ఇంకా చివరిగా ఇంకో పాయింట్ ఏం చెప్పదలుచుకున్నా అంటే గవర్నమెంట్స్ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. కృషి విజ్ఞాన కేంద్రాలు కానివ్వండి, లేదంటే ట్రిబ్యునల్ బోర్డ్స్ కానివ్వండి, లేదంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో లేదంటే విలేజెస్ లో ఉండే ఈ యొక్క గవర్నమెంట్ ఆథరైజ్ బాడీస్ ఏ పంటలు వేయాలి, ఏ పంటలకు ఎంత నీరు పెట్టాలి, ఎప్పుడెప్పుడు నీరు పెట్టాలి, ఇటువంటివి ఇంకా బాగా ప్రాపర్ గా గైడెన్స్ ఇవ్వాలి రైతులు. చెప్పాలి విలేజ్ లో ప్రతి లో చెరువులు తవ్వడం, లేదంటే ఇంకుడు గుంతలు తవ్వడము, వర్షాకాలంలో నీరును చాలా బాగా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడం వలన ఈ యొక్క వాటర్ సమస్యను మనము అధిగమించాలి. లేదంటే వచ్చే జనరేషన్స్ ఇంకా దారుణాకి దారుణమైన పరిస్థితులు చూడబోతున్నారు. ఒక సర్వే చెప్తుంది 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా నీరు లభ్యత ఉండదు అనేది కూడా చెప్తుంది. చాలా భయంకరంగా ఇవన్నీ మనం, ఇది ఇంపాసిబుల్ ప్రాబ్లం అయితే కాదు, చాలా డిస్ట్రిక్ట్స్ చాలా విలేజెస్ నేను చూశాను కేస్ స్టడీస్ ఓవర్కమ్ అయిన, ఎందుకంటే నీళ్ళు అనేది మనం ఒకసారి భూమిలోకి ఇచ్చామంటే ఆటోమేటిక్ గా రీఛార్జ్ అవుతాయి. దానికి తోడు మనం పొల్యూషన్ యూసేజ్ ను కొంచెం కంట్రోల్ చేసుకున్నామంటే ఇది ఖచ్చితంగా సాల్వ్ చేసుకునే ప్రాబ్లము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వనరుగా నీరు ఉంటుంది, అలాగే భావితరాలకు కూడా మనము చక్కటి నీటి వనరులను ఇచ్చినట్లు అవుతుంది, వారు కూడా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు. సో ఇది నేను చెప్పేది ఏమంటే ఇది ఒకరి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ లేదంటే ఒక ఎన్జిఓ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. మేబీ ఈ సంవత్సరం మనం చూసే ఈ అనుభవంతో చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఏ మార్గాల్లో నేను వాటర్ ను రీజనరేట్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆ విధంగా ముందుకు వెళ్తగిన చక్కటి సమాజాన్ని మనం నిర్మించగలము, చూడగలము అని. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.
థ్యాంక్ యూ సంపత్ గారు, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మీరు తెలియచేశారు. అయితే ఇప్పుడు వర్షం నీరును మనము ఇంకుడు గుంతలలో నిల్వ చేసుకున్నట్టును బట్టి అవి ఎన్ని రోజులైనా, ఒక సంవత్సరం ఉంచుకొనైనా మనం వాడుకోవచ్చు కదా, ఏం ప్రాబ్లం ఉండదు.
అందులో ఒకటి ఉందండి, మనం కంప్లీట్ సీల్ చేసాం అనుకోండి ఇంకుడు గుంతను, అంటే గాలి సంవత్సరం యూజ్ చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే కొంచెం ఓపెన్ పెట్టామనుకోండి, సో సన్లైట్ అంటే డస్ట్ వలన వచ్చి దాంట్లో కొద్దిగా పాడయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్కువ రోజులు చేసి ఉంచడం అనేది మంచిది, బట్ ఎయిర్ పోయే పైప్ పెట్టేసి ఉండాలి. సో మనం యూట్యూబ్ లో చూసామంటే చాలా వీడియోస్ ఉన్నాయి ఎట్లా దాన్ని చేయాలనేది చేసేదానికి.
చాలా సంతోషం, చాలా ముఖ్యమైనటువంటి సలహాలు అందించారు డియర్ లిజనర్స్ అండ్ వ్యూవర్స్. ఎలా మనము నీటిని మనము పొదుపు చేసుకోవాలి, వర్షపు నీటిని ఎలా మనము కలెక్ట్ చేసుకుని ఈ ఇంకుడు గుంతలు అనేటటువంటివి మనం ఏర్పరచుకొని అటు పొలములు కానీ ఇటు ఇంటి కాంపౌండ్లు కానీ అవి మనం త్రవించుకొని వచ్చేటటువంటి ఆ వర్షాకాలంలో వచ్చేటటువంటి ఆ నీటిని వాటిలో కానీ మనము భద్రపరచుకోగలిగి వాటిని అలా మనము పొదుపు చేసుకోగలిగితే గిన రెండు ప్రయోజనాలు. ఒకటి మీకు ఉపయోగపడటం, రెండవది భూమి ద్వారా వాటిని బోర్వెల్కు పంపించే అవకాశం కూడా ఉంటుందని గౌరవనీయులు మనకు తెలియజేశారు. కాబట్టి ఇంకో చాలా విషయాలు చెప్పారు. అవి ఏదో ఎన్జిఓస్కో లేక గవర్నమెంట్కో కాకుండా ప్రతి సిటిజన్, ప్రతి వ్యక్తి బాధ్యతతో ఈ పనిని గనక చేయగలిగితే, పిల్లలకు కూడా నేర్పించగలిగితే, నీటిని ఎలా సేవ్ చేయాలి అని మనము చేస్తూ పిల్లలకు గిన చెప్పగలిగితే, రానున్న ఫ్యూచర్ జనరేషన్కు మనం ఎంతో కొంత ఆ నీటిని పొదుపు చేసినటువంటి వారి అవుతాం. కాబట్టి ఈ విలువైనటువంటి విషయాలు మీకు ఉపయోగకరంగా ఉంటున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంతటి అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేసిన మిస్టర్ సంపత్ కుమార్ గారికి వీవర్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు ఫీబా తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు, ఫీబా ఆన్లైన్ లో కూడాను ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. ఈ కార్యక్రమాలను గురించి మీ సలహాల అభిప్రాయాలకై సంప్రదించవలసిన మెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ సంఖ్య 9480585039. నెక్స్ట్ వెడ్నెస్డే మరొక విలువైనటువంటి అంశంతో కలుసుకుందాం. అంతవరకు అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.